మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు.
ఓం శ్రీ సాయిరాం. సాయి జగన్మాత దివ్య పాద పద్మాలకు వందనాలు. ఈ దసరా ఉత్సవాలు సాధన చేయటానికి ఎంతో పవిత్రమైన సమయం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి. ఈ 2 ఆయనాలు లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో విశిష్టమైనవి. విజ్ఞులు ఈ సమయంలో అతి సామాన్యమైన ఆహార, నిద్ర ఇత్యాది ప్రాపంచిక విషయాలలో కాలాన్ని వృధా చేయరు. బదులుగా ఈ సమయాన్ని వారు భగవచ్చింతనకు, సాధనకు, ఆత్మ పరిశీలనకు, ఆత్మోద్ధరణకు వినియోగిస్తారు. ఎందుకనగా ఈ నవరాత్రి పుణ్యకాలంలో సూక్ష్మస్థాయిలో వాతావరణం మనస్సు వికసింపచేసే శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఇందువల్ల మనం నిష్ఠతో చేసే ఏ చిన్న సాధనైనా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యశాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పవిత్ర కాలం మన ప్రాణశక్తిని వికసింపచేసి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ నవరాత్రులలో వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అందువలన ఈ కాలంలో చేసే సాధన భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ మనకి ఉన్నతిని కలిగించి మనకు కలిగిన ఉత్తమమైన ఆశయాలను ఫలింపజేస్తుంది. ప్రజ్ఞ కలిగిన వారు ఈ నవరాత్రి పర్వంలో భగవంతుణ్ణి శక్తి రూపంగా కొలిచే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ దివ్యకాలంలో మన మనసు ఆవేదనలకు, చంచలమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలి. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను మరొకసారి పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు. శ్రోతలందరికీ సాయిరాం. మనం ప్రతినిత్యం మన నిత్య జీవితంలో ఎన్నో కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటాం. అనుకోకుండా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి మన జీవితంలో. అలాంటి సమయాల్లో మనకి తరచుగా ఎదురుపడే ఈ సమస్య అసహనం. ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు, మనకది అనుకూలంగా లేని పరిస్థితిలో మనం దానికి ఎలా స్పందిస్తామనేది చాలా ముఖ్యమైన విషయం. మనం ఎదుటివారితో సంభాషించేటప్పుడు, ఎదుటివారితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు ఈ పరిస్థితులు ఎంతో విరివిగా ఎదురవుతూ ఉంటాయి. మరి ఈ అసహనం గురించి, దాన్ని ఏ విధంగా మనం, ఆ చెడు లక్షణం మనలో ఎలా తగ్గించుకోవచ్చు అనే ప్రయత్నంలో ఈరోజు కొన్ని విషయాలు గమనించే ప్రయత్నం చేద్దాం. ఈ అసహనం మన నిత్య జీవితంలో ఎలా ఎదురవుతుంది? మరి ఇప్పుడు మీకు అందించబోయే ఒక 2 చిరునాటికల ద్వారా మనం తెలుసుకుందాం. చూద్దాం అసలు ఈ నాటికలో ఆ పరిస్థితి ఎలా ఎదురవుతుంది. ఆ తర్వాత స్వామి మనకి దీన్ని అధిగమించడానికి ఏ విధంగా తమ ప్రబోధల నుంచి మనకి ఆ వివరాలు అందిస్తున్నారో ముందు చూద్దాం. మరి ముందు నాటిక విందామా?
హలో హలో, నేనే. అమ్మకి ఎలా ఉంది? ఆహా, డాక్టర్ ఏమన్నాడు? అలాగా, సరే. ఈరోజు నువ్వే పాపని స్కూల్కి తీసుకెళ్లాలి, హాస్పిటల్కి వెళ్లి అమ్మని చూసుకోవాలి. కుదరదు, ఇప్పటికే సెలవులన్నీ వాడేశాను. నిన్న మొన్న అతి కష్టం మీద పెర్మిషన్ తీసుకుని వచ్చాను. మళ్లీ పెర్మిషన్ అంటే ఇవ్వరు. పైగా చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ ఒకటి రెడీ చేసి ఇవాళ సాయంకాలంలోగా పంపాలి. చాలా వరకు పూర్తయింది, కదలకుండా ఓ 2 గంటలు కూర్చుంటే మాట తప్పుతుంది. అప్పుడు పెర్మిషన్ అడిగినా కాదనరు. కాస్త మేనేజ్ చెయ్యి, అవసరమైతే ఫోన్ చెయ్యి. ఉంటాను.
సార్ సార్, మేనేజర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు.
ఈ ఫైల్ గురించి అయి ఉంటుంది. అలాగే, నేను వెళతాలే. మే ఐ కమిన్ సార్?
మే ఐ కమిన్ అంటూ అక్కడే నిల్చున్నావేంటి? నేను రమ్మన్నానని ఫోన్ చెప్పాడు కదా, మళ్ళీ నేను బొట్టు పెట్టి పిలవాలా?
అది కాదు సార్.
ఆపోయ్యా, ముందు హెడ్ ఆఫీస్ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ సంగతి ఏం చేసావో చెప్పు.
అయిపోవచ్చింది సార్.
ఏమిటి అయిపోవచ్చిందా? నిన్నంతా ఏం చేసావు? నిన్న ఆఫీసుకు రాగానే ఆ పని అప్పగించాను. ఏం చేస్తున్నావయ్యా ఆఫీస్ లో? గోళ్లు గిల్లుకుంటున్నావా?
లేదు సార్, నిన్నే పని మొదలు పెట్టాను.
కథలు చెప్పకు. నిన్నే మొదలు పెడితే ఇంకా ఎందుకు పూర్తవలేదు? కావలసిన ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయి. అవన్నీ తిరగేయాల్సి వచ్చినా మహా అయితే ఒక పూట పని. ఒక రోజంతా ఏమీ చేయకుండా ఇప్పుడొచ్చి తాపీగా అయిపోవచ్చింది సార్ అంటున్నావు.
లేదు సార్, చాలా వరకు చేసేసాను.
చాలా వరకు పూర్తవడం ఏమిటయ్యా? అన్నట్టు నిన్న మధ్యాహ్నం పెర్మిషన్ పెట్టిపోయావట. ఇంత ముఖ్యమైన పని పెట్టుకుని ఎక్కడ తిరుగుతున్నావు?
మా అమ్మ గురించి అర్జెంటుగా.
మొదలు పెట్టావా సోది? అసలు ఏమిటయ్యా నీ ఉద్దేశం? ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడే మీకేదో అర్జెంట్ పని వస్తుంది అంటుందా?
సార్, నిజంగానే మా అమ్మకి.
స్టాప్ ఇట్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్క్యూజెస్. ఐ వాంట్ వర్క్ డన్. అర్థమైందా? పని కావాలి పని. అది కూడా అనుకున్న సమయానికి పూర్తి కావాలి. అంతేగాని చేస్తున్నాను సార్, అయిపోవచ్చింది సార్ అంటూ నీళ్లు నమిలితే నాకు నచ్చదు. అండర్స్టాండ్?
అలాగే సార్.
అలాగే సార్ అంటూ తలాడించడం కాదు, పని చేయాలి. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. మధ్యాహ్నానికల్లా ఆ డాక్యుమెంట్ నా టేబుల్ మీద ఉండాలి, లేదంటే నీకు సస్పెన్షన్ తప్పదు. గో గో అండ్ స్టార్ట్ వర్క్ ఇమీడియట్లీ.
ఓకే సార్.
గణేష్. నానా గణేష్.
వస్తున్నా నాన్నా.
ఏం చేస్తున్నావురా?
సాక్స్ షూ రెడీ చేసుకుంటున్నా.
ఇప్పుడేం మ్యాచ్ రా?
అబ్బా, ఇప్పుడు కాదులే నాన్నా, రేపు.
అయితే ఆ పని ఏదో రేపు చేసుకోవచ్చు కదా.
టైం ఉండదు. ఏమిటి, పొద్దున్నే ప్రైవేట్కి వెళ్ళాలి, తర్వాత స్కూల్, ఇంకెప్పుడు చేసుకోను.
అది సరే, హోంవర్క్ పూర్తయిందా?
చేస్తాలే.
ఇప్పటి వరకు టీవీ చూస్తూ కూర్చున్నావు, ఇప్పుడు ఈ పని పెట్టుకుని కూర్చున్నావు. టీవీ చూసే బదులు ఆ పని ఏదో అప్పుడే చేసుకోవచ్చు కదా.
ఇప్పుడు చేస్తానంటున్నాను కదా నాన్న.
చేస్తావు సరే, రాత్రంతా మేలుకుంటే పొద్దునే లేవలేవు.
లేస్తాలే నాన్న.
రోజు అలాగే అంటున్నావు కానీ లేటుగా లేచి స్కూల్కు టైం అయిపోతుందని సరిగా తిండి కూడా తినకుండా పరిగెడుతున్నావు.
క్యారియర్ పట్టుకెళ్తున్నాను కదా నాన్న, స్కూల్లో తింటాలే.
చూడు గణేష్, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి. వేళకు సరిగా తినకపోయినా, వేళకు నిద్రపోకపోయినా ఆరోగ్యం దెబ్బతింటుంది.
తెలుసులే నాన్న.
తెలుసునంటూ అదే తప్పు చేస్తున్నావు, కాబట్టే చెప్తున్నాను.
మ్యాచ్ ఉంది కాబట్టి లేట్ అయింది. రోజు చేస్తున్నానా?
నిజమే, మ్యాచ్ రోజు ఉండదు కానీ టీవీ రోజు చూస్తున్నావు. టీవీ చూడొద్దని నేను ఎప్పుడైనా అన్నానా? కానీ చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా టీవీ కోసం నిద్ర ఆపుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇలాగైతే నీకు చదువులో వంట పడుతుంది.
నేను బాగానే చదువుతున్నానా? కాసేపు టీవీ చూస్తే ఏమైతుంది?
ఆ సంగతి నీ మార్కులే చెప్తాయి. క్వార్టర్లీలో నీకు 70% మార్కులు వచ్చాయి, హాఫ్ ఇయర్లీకి వచ్చేసరికి 65% పడిపోయాయి.
నువ్వు మరీ చెప్తావు నాన్న. ఆ మాత్రానికి ఏమైంది, ఫైనల్ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోగలను.
మంచిదే, పిల్లలకు చదువుతో పాటు వినోదం కూడా ఉండాలని నేను నమ్ముతాను. కాబట్టి నువ్వు ఆటలు ఆడుకున్నా టీవీ చూసినా నేను పట్టించుకోలేదు. నీ బాధ్యత నీకు తెలిసిననే నమ్మకంతో ఎప్పుడూ ఇలా అడగలేదు.
ఇప్పుడేం చేశానని? పరీక్షలున్నప్పుడు కష్టపడి చదువుకోవడం లేదా? మీరు ఇలా క్లాస్ తీసుకోనక్కర్లేదు.
నిజమే, కానీ తండ్రిగా నాకు బాధ్యత ఉంది కదా. ఇప్పుడు కూడా మార్కుల గురించి కాదు, నీ ఆరోగ్యం గురించి బెంగతో అడుగుతున్నాను.
ఎప్పుడు ఇలాగే అంటావు నాన్న, నీదంతా చాలా ఇష్టం. అంతా మీ చిన్నప్పుడున్నట్టే ఉండాలంటావు. నేనేమీ స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు పోవడం లేదు, ఫ్రెండ్స్ తో తిరగడం లేదు, ఇంకేం కావాలి?
తన గురించి బెంగ వెనుక తండ్రి ప్రేమ ఆ కుర్రవాడికి అర్థం కాదు, ఓపిక లేదు, అతనికి ఎలా చెప్పాలో తండ్రికి తెలియదు. ఇది పరిస్థితి.
ఈ అసహనాన్ని ఎదుర్కోవడానికి అత్యద్భుతమైన అవకాశం ఏంటంటే క్షమని పెంపొందించుకోవటం. క్షమని ఏ విధంగా పెంపొందించుకోవాలో, అది ఎంత ముఖ్యమో మనిషి జీవితంలో స్వామి దివ్యోపన్యాసం ద్వారా విందాం.
అనేక పర్యాయములు మీలో మీకు సందేహాలు కలుగుతూ ఉంటాయి. స్వామి పైన భక్తిగా ఉండినంత వరకు, సమీపంలో ఉండినంత వరకు, ఈ ప్రేమను అభివృద్ధి పరుచుకునేంత వరకు మేము ఎంతో ఆనందంగా ఉంటాం. కానీ కొంత దూరం పోయిన తక్షణమే మాలో ఈ భక్తి క్షీణించిపోతుంది, ప్రేమ తరిగిపోతుంది. దీనికి కారణమేమిటి అని తమలో తాము యోచిస్తుంటారు. ఇందులో క్షమను మీరు లేకుండా చేసుకోవటం చేతనే ఇలాంటి సందేహాలు మీలో కలుగుతూ వస్తున్నాయి. కనుకనే క్షమనే మీ యందు అధికంగా ఉండినప్పుడు ఇలాంటి డౌట్స్ కు అవకాశమే రాదు. క్షమలేనటువంటి వ్యక్తులకే అనేక విధమైనటువంటి సందేహాలు, ఎంతో విశ్వాసంతో ఉండినటువంటి వ్యక్తులకు కూడాను కొన్ని సందేహాలు ప్రారంభమవుతుంటాయి. కారణమేమిటి? తమ యందు ఉన్నటువంటి ఒక క్షమ సన్నగిల్లిపోయింది. ఆ క్షమను అప్పుడే మనం పరీక్ష చేసుకోవాలి. ప్రతి సమయం నందు కూడాను క్షమను మనం టెస్ట్ చేస్తూ రావాలి. ఇది బలపడుతున్నదా లేదా? ఈ క్షమనే నా యొక్క జీవితము అది ఏ చెప్పాము. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వసంభవం, క్షమ సంతోషము, క్షమ నిధి, అది మన యొక్క ప్రధానమైనటువంటి ఆస్తి. క్షమ అనేటువంటిది లేకపోవటం చేత ఎన్ని విధమైనటువంటి రాజకీయాల్లో పతనమైపోతున్నారు. ఎప్పుడు ఒకరినొకరు దూషించుకోవటమే, ఒకరినొకరు విమర్శించుకోవటమే, ఒకరినొకరు అనేక విధమైన కష్టములకు గురి కావటమే, ఇది క్షమలేనటువంటి యొక్క లక్షణాలే ఇవన్నీ. క్షమను మీరు పెంచుకోండి. క్షమలేకనే జగత్తంతా కూడా ఇన్ని కష్టములకు గురి అవుతుండాలి. ఈ యొక్క దేశంలో కాని మరొక దేశంలో కాని క్షమా నిర్మూలమైపోవడం చేతనే మనుష్యత్వం అనేటువంటిది నిర్మూలమైపోయింది. మనుషుడు ఏ చిన్న కార్యాలను సాధించలేకపోతున్నాడు. పరిగెత్తుంది గడ్డిపోచ, అలాంటి గడ్డిపోచంతా ఐకమత్యంగా చేసి ఏకంగా కట్టినప్పుడు మదించిన గజాన్ని కూడా బంధిస్తుంది. కనుకనే మీ అందరి ఎందుకు కూడా ఒక ఐకమత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఈ ఐకమత్యం చేతనే క్షమ అనేటువంటిది కూడా బలపడుతుంది. దేని ఎందు ఐకమత్యము? మంచి ఎందు ఐకమత్యము, దైవం నందు ఐకమత్యము. కనుకనే దైవం నందు మీకు యూనిటీ పెంచుకుంటే మీ హృదయంలో ప్యూరిటీ ఏర్పడుతుంది. ప్యూరిటీ ఏర్పడినప్పుడే డివినిటీని మనం సాధించవచ్చు.
తన మెత్తని నాలుకను తన గట్టి పండు కరుస్తాయి. కానీ ఈ పండు నాలుకను కరిచింది కదా అని నాలుకలకు మనం ఏమైనా శిక్షణిస్తున్నామా? ఇవ్వటం లేదు. కారణమేమిటి? నాలుక నాదే, పండు నావి. అందువల్ల అదే విధంగా ఇతరులు మనల్ని హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, బాధించినప్పటికీ మనం వారిని క్షమించడానికి ప్రయత్నించాలి. ఈ యువకుల యందు క్షమాగుణము అత్యవసరమైనటువంటిది. ఈ వయసులో ఉడుకు రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఎవరేమన్నను చాలా క్రోధం ఆవిర్భవిస్తుంది. చాలా తప్పు. మానవునికి ఉండవలసినటువంటి గుణం కాదు ఇది. శాంతముగా సహనముతో దానిని సాధించడానికి ప్రయత్నించాలి. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ యజ్ఞంబౌ, క్షమ సంతోషము సర్వము, క్షమ సర్వస్వము సర్వలోకములందు. ఈ క్షమను ప్రతి యువతి యువకులు కూడాను ఆచరణ లోపల సాధించడానికి ప్రయత్నించాలి. ఇటువంటి సహనతత్వాన్ని ఆచరించడమే నిజమైన ధర్మము. ఇటువంటి ధర్మ సంబంధమైనటువంటి ఒక మార్గం నందు మానవత్వాన్ని ప్రవేశపెట్టాలి.
మరి స్వామి ఏం చెప్పారో విన్నాం కదా, క్షమని ఎలా పెంపొందించుకోవాలి. మన నిత్య జీవితంలో ఇది అలవర్చుకునే సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది, మనం ఏదైనా పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, సంఘటనలో ఉన్నప్పుడు వెంటనే నిర్ధారణ చేసుకోకుండా, అంటే కంక్లూజన్కి రాకుండా కొంచెం ఆలోచించి ఆచితూచి మనం నిర్ణయాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా మన ఆలోచనని కార్యరూపం దాల్చే ముందు బాగా డిస్క్రిమినేట్ చేయాలి, అంటే విచక్షణను ఉపయోగిస్తూ ఇది సరైంది కాదా లేదా అన్న ఆలోచన మనం ముందు చేయాలి. అప్పుడు దానికి పర్యవసానంగా ఏం జరుగుతుందో మనం మన జీవితంలో ఆచరిస్తే అది మనకు మనకే తెలుస్తుంది. స్వామి ఎప్పుడూ తరచుగా చెప్పే క్షమకి ఒక అద్భుతమైన ఉదాహరణ ద్రౌపది. ఉపపాండవులని ఎంతో దారుణంగా అశ్వత్థాముడు నిద్రలో ఉన్నప్పుడు చంపేస్తాడు. అర్జునుడు ఆ ఘోరమైన పనికి తట్టుకోలేక ఎంతో ఉక్రోషంతో ఎంతో ఆగ్రహంతో అశ్వత్థాముణ్ణి హతమార్చాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో అశ్వత్థాముణ్ణి పట్టుకుంటాడు. ఆ సమయంలో అశ్వత్థాముణ్ణి చంపాలి అన్న ఆలోచన అర్జునుడికొచ్చింది, అది రియాక్షన్. ఉదాహరణకు చూడండి, మన చేతి మీద ఒక వేడి అగరబత్తు ఒక భస్మం పడిందనుకోండి, ఏమవుతుంది? ఆ నిప్పురువ్వ తాకగానే చెయ్యి వెనక్కెళ్తుంది. అది ఇంపల్స్. మన మైండ్కి తోచేది చెయ్యి దాని నుంచి వెనక్కి రావాలి అని. ఏదైనా పులి మన ఎదురుగుండా కనిపిస్తే మనం చేసేదేమిటి? అక్కడ ఆలోచించడానికి సమయం ఉండదు, వెంటనే పరిగెడతాం. అది రియాక్షన్. మరి ఇలాంటి సమయంలో రెస్పాన్స్ ఏమవుతుందంటే మన హృదయం పిక్చర్లోకి వస్తుంది. ఎప్పుడైతే మన మనసు మన హృదయం ఆలోచించడం మొదలు పెడుతోందో మన మనసుకి కొంచెం వేగం తగ్గి ఇది కరెక్టా కాదా, ఇది మంచిదా కాదా అన్న ఆలోచన చేయడం ప్రారంభిస్తుంది. దానివల్ల విపరీతమైన అనర్థాలకు గురికాకుండా మనం సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం దక్కుతుంది. మరి మన అశ్వత్థాముడు అర్జునుడి విషయంలో ద్రౌపది ఏం చేసింది అది స్వామి చెప్తారు. అంత క్రూరమైన పనిచేసిన వాడిని కూడా ద్రౌపది క్షమించగలిగింది. ఎందుకంటే ద్రౌపది ఏం ఆలోచించింది? ఒకవేళ అశ్వత్థాముడు చంపినట్టు మనం అశ్వత్థాముని చంపితే వాళ్ల తల్లి ఎంత బాధపడుతుంది? నేను ఒక తల్లిగా బాధని అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. అందుకే ఏ తల్లి కూడా ఇలాంటి కష్టమైన పరిస్థితిని ఎదుర్కోకూడదు, ఈ బాధ ఏ తల్లికి కలగకూడదు అన్న ఆలోచనతో అశ్వత్థాముణ్ణి క్షమించి వదిలేయమని చెప్తుంది అర్జునుడికి. ఇది క్షమ యొక్క అత్యుత్తమమైన లక్షణం.
చాలా బాగా చెప్పారు గణేష్. మీరు చెప్పిన దానిలో నుంచి ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ నేను తెలుసుకున్నాను. మనం రియాక్షన్ అనేది ఎక్కడ వస్తుందంటే వెన్ మనకి ఏదైనా డేంజర్ ఉంది, మనకి అపాయం ఉంది అని తెలుసు అని అనిపించినప్పుడు మన బాడీ రియాక్ట్ అవుతుంది. అలా కాకుండా రెస్పాండ్ అవ్వాలంటే, అంటే జనరల్ గా మనం ఇంకొకరితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, ఇంకొకరితో సంభాషించేటప్పుడు కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎదుటి వాళ్ళ వల్ల మనకి అపాయం ఉండే పరిస్థితులు అంటూ మనకి డే టు డే లైఫ్ లో ఏమి మనం ఎదుర్కోం, అలాంటివి ఫేస్ అవ్వం. సో అక్కడ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, రెస్పాండ్ అయితే చాలు అని చక్కగా చెప్పారు. అలాగే ఇంకొక విషయానికి వస్తే, మనందరికీ తెలిసిందే, ఎవరైనా ఏదైనా మనతో చెప్పాలనుకున్నప్పుడు జనరలీ మనం వాళ్ళని కంప్లీట్ చేయనీయం వాళ్ళు చెప్పదలుచుకున్నది. మనకు అర్థమైపోయింది అని నమ్మకం అనమాట, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో నాకు తెలుసు, నాకు అర్థమైపోయింది అని ఆ అసహనంతో ఏం చేస్తామంటే వాళ్ళని కట్ షార్ట్ చేస్తాం, వాళ్ళ మధ్యలో ఆపేసి మనం మాట్లాడడం మొదలు పెట్టేస్తాం. అది ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, చాలాసార్లు మనం ఎదుటి వాళ్ళు చెప్పేది వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పడానికి వింటున్నాం కానీ వాళ్ళని అర్థం చేసుకోవడానికి వినడం లేదు. వీళ్ళు ఇలా అంటున్నారు, నేను వెంటనే ఏం చెప్పాలి వాళ్ళకి అనేది ప్రాసెసింగ్ మనకి స్టార్ట్
అయిపోతుంది.
అంతేగాని ప్రశాంతంగా కూర్చుని ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు విందాము అనే ఆలోచన మనకు ఉండదు. ఆ విషయం గనక మనం కొద్దిగా గుర్తు పెట్టుకోగలిగితే ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వింటాం కనీసం. అలా వినడం అంటూ జరిగినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము, ఎదుటి మనుషుల్ని కొద్దిగా ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాం. మీకు తెలిసే ఉంటుంది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది మనకి ప్రొఫెషనల్ గా పర్సనల్ గా కూడా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ రోజుల్లో పెద్ద పెద్ద కార్పొరేట్స్ వీళ్ళందరూ అది ఒక ఇట్స్ ఎ మ్యాండేటరీ ట్రైనింగ్ అనమాట అన్ని ఆఫీసెస్ లో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ది లిసనింగ్ స్కిల్స్ అంటారు. అంటే వినడం కూడా పెద్ద స్కిల్ అనుకుంటాం, యాక్చువల్లీ నిజంగా
వినడమే కష్టం,
చాలా కష్టం. మనం ఎప్పుడు చెప్పే తొందరలోనే ఉంటాం కాబట్టి. అలాగే ఇంకొకటి కూడా ఆలోచిద్దాం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను దేని గురించి మాట్లాడుతున్నా, నాకు తెలిసిన దాని గురించి మాట్లాడుతున్నా, నాకు తెలిసిందే రిపీట్ చేస్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను ఆఫ్ కోర్స్. కానీ ఈ షేర్ చేసుకోవడం వల్ల నాకేమిటి లాభం అంటే పెద్దగా ఏం లేదు. అదే నేను మీరు చెప్పేది వింటే నాకు తెలియంది కూడా నేర్చుకుంటాను. సో దానివల్ల అంత వినడం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. ఆ వినడాని కోసం పేషెన్స్ కావాలి. మీరు చెప్పే కారణాలు నేను వింటే మేబీ మిమ్మల్ని ఐ కెన్ అండర్స్టాండ్ యూ బెటర్. అర్థం చేసుకోవడమే కాదు, ఎదుటి వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళు దాని వెనకాల ఉన్న కారణం గనక మనం తెలుసుకోగలిగితే క్షమించే అవకాశం కొద్దిగా ఎక్కువ ఉంటుందేమో. ఇప్పుడు స్వామిని చూద్దాం మనం. స్వామీజీ కంటే పెద్ద ఎగ్జాంపుల్ మనకి ఎక్కడా దొరకరు. ఎంత ఓర్పుగా వింటారో స్వామి, ఎవరు ఏది చెప్పినా. ఆయన భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడు. మన ఆయనకు తెలియంది మనం ఆయనకు చెప్పేది ఏమైనా ఉందా? ఏమీ లేదు.
అయినా సరే,
అయినా కూడా అన్ని తెలిసినా ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చుని ఓర్పుతో వింటారు ఏది చెప్పినా కూడా. అది స్వామితో స్వయంగా మాట్లాడే వాళ్ళకే కాదు, నార్మల్గా అందరికీ, మనకందరికీ ఎక్స్పీరియన్స్ ఉన్నదే. మన పూజ రూమ్ లో కూర్చొని మనం స్వామితో మాట్లాడుతున్నా కూడా వి నో దట్ హీఈస్ లిస్నింగ్ టు అస్. అది మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. అన్నీ తెలిసిన ఆయనే వింటూ ఉంటే ఏమీ తెలియని మనం వినడంలో తప్పు ఏమీ లేదు కదా. సో అది కూడా చాలా ముఖ్యమైన విషయం, మనం గుర్తుంచుకోవాల్సింది అని అనిపిస్తుంది.
మూడవ అంశం దీంట్లోని ఈ క్షమను పెంపొందించుకునే ప్రయత్నంలో ఈ విచక్షణ జ్ఞానాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. జంతువునాం నరజన్మ దుర్లభం, ఈ మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైనదో స్వామి చెప్తూనే ఉన్నారు. చతుష్పాద మహాసభ అని స్వామి ఒక చక్కని చిన్న కథను చెప్తూ దాంట్లో జంతువులన్నీ సంభాషణ జరుపుతాయంట. అరే మేము మానవుడి కన్నా ఏం తీసుకుపోతాము, అన్ని గుణాలు మానవుడు తింటున్నాడు మేము తింటున్నాం, మానవుడు తిరుగుతున్నాడు మేము తిరుగుతున్నాం అని చెప్తాయట. దానికి జడ్జిగా ఒక ఋషిని పెడతారంట. ఆ ఋషి వచ్చి, సరే మీకు చెప్తాను, అన్ని గుణాలు కామనే, కానీ ఒకే ఒక్క లక్షణం ఏదైతే మానవుల్లో ఉందో మీకు లేదో అది నేను చెప్తాను, మీరు ఒప్పుకోక తప్పదు అంటారు. ఆ ఋషి ఏం చెప్తాడు, మీకు మానవుడికి తేడా ఏంటంటే మానవుడికి బుద్ధి ప్రసాదించాడు భగవంతుడు. మీకు ఉంది బుద్ధి, కానీ మీరు ఆ ఇంపల్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వెళ్తారు. కానీ మనిషికి తను చేసేది సరైనది అవునా కాదా అన్న ఆలోచన శక్తి భగవంతుడు మనిషికి మాత్రమే ప్రసాదించాడు అని చెప్తాడట. సో ఇది రిజల్ట్ ఆఫ్ ది చతుష్పాద మహాసభ. మరి దీన్ని బట్టి మనం చూస్తే మనం ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు బాగా ఆలోచించాలి, ఇది మంచిదా కాదా, ఇది మనకి సరైన దారిలో మనల్ని తీసుకెళ్తుందా లేదా, ఇతరులకి అది హాని కలిగించకుండా ఉందా లేదా, అది ముఖ్యమైనది. మనం రోడ్డు మీద బండి మీద వెళ్తూ ఉంటాం, ర్యాష్ గా డ్రైవ్ చేస్తారు కొంతమంది, వాళ్లలో ఎందుకు ఆలోచన రాదు, వాళ్లకన్నా ముందు డేంజర్ అవతల వాళ్ళకి. సో అది మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం చేసే కార్యాలన్నీ చక్కగా ఉంటాయి, కంట్రోల్లో ఉంటాయి.
నాకు చాలా కంట్రోల్ ఉంది డ్రైవింగ్ మీద, నేను బాగా డ్రైవ్ చేస్తాను అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఎదుటి వాళ్ళకి అంత కంట్రోల్ ఉండి ఉండకపోవచ్చు, మన వల్ల వాళ్ళకి ప్రాబ్లం అవ్వకూడదు అనే ఆలోచన చాలా మందికి ఉండదు.
ఈ విచక్షణ ఎప్పుడు మనం ఇంటర్పర్సనల్ స్కిల్స్ మనం మనుషులతో మాట్లాడేటప్పుడు ఎట్లా డెవలప్ చేసుకుంటా ఉంటే, మనం అవతల వాళ్ల ప్రాబ్లం అర్థం ఎప్పుడైతే చేసుకున్నామో ఆ సమయంలోనే మనకు ఆ విచక్షణ పనిచేస్తుంది. ఇది నా కోసమే, సెల్ఫిష్ రీజన్స్ ఎప్పుడైతే మన మనసులో చేరిపోయాయో అవతల వాడు చెప్పేది వినడం మానేస్తాం, అప్పుడు ఇంపేషెన్స్ మొదలవుతుంది, ఇంటాలరెన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దీనికి కొడైకెనాల్ లో జరిగిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అంటే స్వామి తప్ప మనకి ఒక ఐడియల్ సెట్ చేసేవాళ్ళు ఇంకెవరు లేరు. అంటే ఈ పరిస్థితుల్లో స్వామి ఎట్లా ఉన్నారు అని ఒకసారి ఆలోచిస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది కరెక్ట్ గా. అది మొట్టమొదటి రోజు 2005 కొడైకెనాల్, విపరీతమైన చలి, జర్నీ చేసి పిల్లలందరూ సాయి శృతికి చేరుకున్నారు. స్వామి ద్వారబంధం దగ్గర నుంచుని చక్కగా పిల్లలందరినీ ఆహ్వానించి, మీరందరూ అలసిపోయారు, రెస్ట్ తీసుకోండి, మీకు బెడ్స్ అన్ని రెడీ చేసి పెట్టాము, చక్కగా పడుకొని పొద్దున్న లేగండి అన్నారు. సరే స్వామి రిటైర్ అయిపోయారు. అక్కడ ఉన్న టీచర్ ఇన్ఛార్జ్ మాకందరికీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు సాయి శృతిలో ఉండటానికి. పిల్లలు ఎవరైతే గురుక పెడతారో వాళ్ళు స్వామి రూమ్ పక్కన పడుకోకూడదు. సో నేను చేతులెత్తి, సార్ నేను గురుక పెడతాను, నేను కింద పడుకుంటా అని చెప్పి స్వామి రూమ్ పక్కన కాకుండా కింద ఇంకెక్కడో దూరంగా పడుకున్నా. పొద్దున్న స్వామి ఇలా తలుపు తీయంగానే పాపం చాలా డిస్టర్బ్డ్ ఫేస్ తో స్వామి కనిపించారనమాట. స్వామి అన్నారు, రాత్రంతా నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నది, చాలా అసలు నిద్ర పట్టలేదు నాకు అని చెప్తూ ఎవరో బాగా విపరీతమైన గొరకు పెట్టారు, నన్ను ఫుల్ గా డిస్టర్బ్ చేశారని మాకే కష్టం అనిపించింది, అయ్యో స్వామి సరిగ్గా పడుకోలేదే అని. కానీ ఆ టైంలో స్వామి ఏం చేశారు చూడండి, అందరూ ఇటు అటు చూస్తున్నారు, సడన్ గా స్వామి నా వైపు చూసి, నువ్వేరా, నువ్వే గొరకు పెట్టావు, అందుకే నాకు నిద్ర పట్టలేదన్నారు. ఇంకా నాకు చాలా బాధేసింది, అరే నా వల్లే స్వామికి నిద్ర పట్టలేదన్న బాధ కలిగింది నాకు. వెంటనే స్వామి చేసిన పని ఏంటి, సరేలే జర్నీ అంతా చేసి వచ్చారు కదా, మీ బాడీ బాగా అలసిపోయి ఉంటుంది, అందుకే నువ్వు గొరకు పెట్టావని స్వామి చెప్పారు. చూడండి ఆ ప్రేమ చూడండి, మనం అలసిపోయాము అన్న సంగతి స్వామికి స్వామి అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ క్షణంలో ఆగారు. అది ఇంకొకడైతే విరుండేవారు కాదు.
అంటే ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకునే కాదు, స్టెప్ ఇన్ టు దేర్ షూస్ అంటారు కదా, వాళ్ళ స్థానంలో మనం ఉండి ఆలోచించగలగాలి. ఆలోచిస్తే అందరూ ఎందులోనూ తప్పు పట్టడానికి ఏమీ ఉండదేమో.
మరి మనం ఈ క్షమను పెంపొందించుకోవడానికి ఇప్పటిదాకా థియరీ విన్నాం, ఓకే, రెండు మూడు స్వామి ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు కార్యక్రమం మొదలు పెట్టే ముందు రెండు చిరు నాటికలు విన్నాం కదా, అవి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్ లో ఏ విధంగా ఈ క్షమను పెంపొందించుకుంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. ఆ ఫ్లిప్ సైడ్ ఆఫ్ ద ఈవెంట్,
ఓకే,
మొదటి దాంట్లో ఆ అసహనం తొందరపాటు మన అసిస్టెంట్ కి మేనేజర్ కి జరిగిన సంభాషణ. అసిస్టెంట్ చెప్తున్నాడు, లేదు సార్ నిన్ననే పని మొదలు పెట్టాను అనగానే ఏం ఆలోచించకుండా మేనేజర్ చెప్పాడు, కథలు చెప్పకు, నిన్నే మొదలు పెడితే ఇంకా ఎందుకు పూర్తవలేదు, కావలసిన ఫైళ్లన్నీ రెడీగా ఉన్నాయి, అవన్నీ తిరగాల్సి వచ్చినా మహా అయితే ఒక పూట పని, ఒక రోజంతా ఏమీ చేయకుండా ఇప్పుడొచ్చి తాపీగా అయిపోవచ్చింది సార్ అంటున్నావు అని గట్టిగా గసురుతున్నాడు. అలా కాకుండా, సరే నీ ఫైల్స్ అన్ని ఇచ్చాను కదా, నీకు కావలసినవన్నీ ఎందుకు పూర్తవలేదు, సరే నీకు ప్రాబ్లం ఏంటి అని చెప్పంగానే అవతల వాడు చెప్పే పరిస్థితి వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుస్తుంది. అప్పుడు మేనేజర్ తాలూకా రియాక్షన్ వేరేలా ఉండేది. ఇది ఒకటి, ఇది మేనేజర్ తాలూకా రియాక్షన్. లాస్ట్ లో మేనేజరు అలాగే సార్ అంటూ తలగాడించుకో, పని చేయాలి, ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, నువ్వేం చేస్తావు నాకు అనవసరం, మధ్యాహ్నానికల్లా ఆ డాక్యుమెంట్ నా టేబుల్ మీద ఉండాలి, లేదంటే నీకు సస్పెన్షన్ తప్పదు, గో అండ్ స్టార్ట్ యువర్ వర్క్ ఇమీడియట్లీ అంటున్నాడు. ఇలా కాకుండా, సరే నీ పరిస్థితి అర్థం చేసుకున్నాను, ఇప్పటికే పని చేయడం చాలా లేట్ అయిపోయింది, ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా పని తొందరగా ముగించుకుంటే మన కంపెనీకి మంచిది, నువ్వు వెళ్ళి పని చేసేసే తొందరగా అంటే, అప్పుడు అసిస్టెంట్ కూడా
అలాగే
పని చేయాలి అన్న ఒక మంచి ఉద్దేశం తనలో కలుగుతుంది, అరే నా బాస్ నా మాట విన్నాడే, నేను నా ప్రాబ్లం అర్థం చేసుకున్నాడు,
ఆయనకి మాట రాకుండా నేను పని
ఫినిష్ చేయాలి, ఐ హావ్ టు కీప్ అప్ హి రెస్పెక్ట్ అని ఒక ఆలోచన, మంచి భావం ఒకటి తలెత్తుతుంది అన్నమాట అతని మనసులో. సో శ్రోతలందరికీ ఈ మొదటి నాటికలో ఏ విధంగా మనం ఆ సిచ్యువేషన్ లో రెస్పాండ్ అవ్వచ్చు అనే విషయం తెలుసుకున్నాం. మరి రెండో చూద్దాం, పిల్లలు
ఒక తండ్రి కొడుకుల. సో
కొడుకు పాపం తండ్రి చెప్తున్నాడు, ఇప్పటి వరకు టీవీ చూస్తూనే కూర్చున్నావు, ఇప్పుడు ఈ పని పెట్టుకుని కూర్చున్నావు, టీవీ చూసే బదులు ఆ పనేదో అప్పుడే చేసుకోవచ్చు కదా అని పాపం తండ్రి అడుగుతున్నాడు. కొడుకు విసుగ్గా ఏమంటున్నాడు చెప్పండి.
కొడుకు విసుగ్గా, ఇప్పుడు చేస్తానంటున్నాను కదా అని విసుక్కుంటున్నాడు తండ్రిని. తండ్రి ఉద్దేశం ఏమిటి, ముందర పని చేసుకుని ఆ తర్వాత టీవీ చూడొచ్చు కదా, ఆయన టీవీ చూడొద్దని అన్నాడా అనలేదు, ముందు పని చేసుకో బాబు తర్వాత కూర్చుని నువ్వు రిలాక్స్ అవుదు గాని. కానీ ఇక్కడ కొడుకు అది అర్థం చేసుకోకుండా ఇప్పుడు చేస్తానంటున్నా కదా అని విసుక్కుంటే పాపం ఆ తండ్రికి మనసు కష్టంగా ఉంటుంది కదా. దాని బదులు సరే నాన్నగారు ఇవాళ ఇలా జరిగిపోయింది, రేపటి నుంచి ముందర నా హోంవర్క్ చేసుకుని టీవీ చూస్తాను అంటే ఎంత బాగుండేది, ఎంత చక్కగా ఉండేది అది. అలాగే ఇంకొక చోటు కూడా గణేష్ చూడండి,
కొడుకు అంటాడు రోషంగాని, నేను బాగానే చదువుతున్నాను, కాసేపు టీవీ చూస్తే ఏమైపోతుంది అని అన్నాడు.
అది తండ్రి టీవీ చూస్తున్నావు టైం చదువుకోవాల్సిన టైంలో చదువుకోవటం లేదు అన్నందుకు, అక్కడ కూడా ఆయన చెప్పింది కరెక్టే, చదువుకోవాల్సిన ఏ పని చేయాల్సిన టైంలో ఆ పని చెయ్యి అని చెప్తున్నాడు. చదువు మానేసి టీవీ చూడకు బాబు, ముందర చదువుకో ఆ తర్వాత చూడు అని. అక్కడ కూడా ఆ పిల్లవాడు అర్థం చేసుకోలేదు చూడండి, నేను బానే చదువుతున్నా కాసేపు టీవీ చూస్తే ఏమైంది అని అంటున్నాడు. కానీ అలా కాకుండా నేను టీవీ చూసినా కూడా నేను చదువుకోవడం చదువుకుంటున్నాను నాన్నగారు, నాకు రావాల్సిన మార్కులు నేను తెచ్చుకుంటాను, దాని గురించి మీరు కంగారు పడకండి, నా ఆరోగ్యం చూసుకుంటాను, మార్కులు తెచ్చుకుంటాను, కొద్దిసేపు టీవీ చూస్తాను అంటే బాగుంటుంది. కానీ నేను టీవీ చూస్తున్నాను, నేను చదువుకుంటున్నాను, నీకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడితే అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. తండ్రితో మాట్లాడాల్సిన పద్ధతి కాదు, అది రెస్పాన్సిబిలిటీ తీసుకునే పద్ధతి కూడా కాదు. ఇక్కడ పిల్లవాడు రెస్పాన్సిబిలిటీ తీసుకో, తన బాధ్యత తను గుర్తించట్లేదు. తండ్రి తాపత్రయం అంతా నీ బాధ్యతను నువ్వు గుర్తించు అని అంతే. తాపత్రయాన్ని గుర్తించట్లా, తన బాధ్యతని గుర్తించట్లా.
ఆఖరిది ఎప్పుడు అలాగే అంటావు నాన్న, నీదంతా చాదిస్తాం, అంతా మీ చిన్నప్పుడు ఉన్నట్టే ఉండాలంటావు. నేనేమి స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు పోవడం లేదు, ఫ్రెండ్స్ తో తిరగడం లేదు, ఇంకేం కావాలి?
ఇది గణేష్ మన పిల్లలందరికీ ఈ రోజుల్లో పిల్లలందరికీ చాలా కామన్ గా చెప్పే మాట అనమాట. మీ చిన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో మేము కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు అని. ఏ తల్లి తండ్రి అలా ఉండాలనుకోరు, ఆ వాల్యూస్ ఫాలో అవ్వాలనుకుంటారు. కానీ మన చిన్నప్పుడు మనకి ఇన్ని ఛానల్స్, ఇన్ని మొబైల్స్, కంప్యూటర్స్ లేవు, అలాగని తల్లిదండ్రులు అవి ఇవ్వడం మానేస్తున్నారా? నా చిన్నప్పుడు లేవు, నీకు ఇప్పుడు ఇవ్వనని ఏ తల్లిదండ్రి అనరు. ఉన్న కావలసినవన్నీ సౌకర్యాలు సమకూర్చి పెడదామనే చూస్తారు, కానీ నీ బాధ్యతని గుర్తించి ప్రవర్తించు అని అడుగుతారు అంతే. అంతేకాని నాలాగానే ఉండని ఎవరు అనరు. సో ఆ విషయం పిల్లలు అర్థం చేసుకోగలిగితే బాగుంటుందని ఒక ఆశ. నేను కూడా ఒక తల్లిని, అందుకని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో కూడా చెప్తున్నాను. పిల్లలు కొద్దిగా ఎంపథెటిక్ గా, అంటే ఎందుకు చెప్తున్నారు నాన్నగారు, అమ్మ ఎందుకు ఇలా చెప్తోంది అని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. వాళ్ళకి అర్థం అవ్వనిదేమీ లేదు అక్కడ. కాకపోతే మీరు అన్నట్టు రియాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు.
సో శ్రోతలందరూ, ఈనాటి మొదటి ప్రాబ్లం మనం జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలలో ఒకటైన ఈ ఇంపేషెన్స్, ఇంటాలరెన్స్ అనగా అసహనం, దాని గురించి కొంచెం తెలుసుకుని దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు అన్న ప్రయత్నం చేసే అవకాశాన్ని స్వామి మనకి ఈరోజు ఇచ్చారు. ఈ దసరా మహోత్సవ సందర్భంగా మొట్టమొదటి రోజు మనం ఈ క్షమను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి, చేద్దాము. స్వామికి, సాయిమాతకు మన మనఃపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సదా తమ ఆశీర్వాదాలు మనందరి మీద ప్రసరింపచేయాలని ప్రార్థిస్తూ ఈ క్షమాగుణాన్ని మనం అలవర్చుకునే శక్తిని ఇమ్మని ప్రార్థిద్దాం. ఈనాడు చిరునాటికల్లో నటించిన పాత్రలు, పాత్రధారులు: అసిస్టెంట్ శ్రీ టి నిరంజన్, ప్యూన్ శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, మేనేజర్ శ్రీ బి సురేష్ కుమార్. రెండవ నాటకంలో పాత్రలు, పాత్రధారులు: తండ్రిగా శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, కొడుకుగా మాస్టర్ ఎస్ సౌర్య. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులలో ఈనాటి అవతారం గురించి శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు ఇచ్చే ప్రవచనాన్ని విందాం. శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు శ్రీ మాణిక్య శాస్త్రి గారి వద్ద విద్యను అభ్యసించారు. శ్రీ భాస్కర శర్మ గారు తెలుగు, సంస్కృత భాషా ప్రవీణులు. వారు ఎంఏ గవర్నమెంట్ కాలేజ్ మంచేరియాల నుండి లెక్చరర్గా రిటైర్ అయినారు. శ్రీ భాస్కర శర్మ గారు ఎన్నో పుణ్యక్షేత్రాలలో తమ భాగవత ప్రవచనాలు, అన్ని శక్తిపీఠాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇచ్చి ఉన్నారు. మరి ఈనాటి దేవీ అవతారం గురించి, దాంట్లో ఉన్నటువంటి నిగూఢమైన అంతరార్థాన్ని గురించి శ్రీ భాస్కర శర్మ గారి మాటల్లో విందామా?
ప్రపంచవ్యాప్తంగా శ్రోతృ రూపంలో ఉన్నటువంటి రేడియో సాయి శ్రోతలందరికీ శరన్నవరాత్రములు, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వింటున్న వారందరికీ కూడా శుభం కలగాలని కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. వర్షకాలం ముగిసి శరత్కాలం వచ్చే ప్రారంభంలోనే యావత్ భారత జాతి మొత్తానికి మహత్తరమైనటువంటి పండుగ శరన్నవరాత్రములు. శరదృతువులో వచ్చే ప్రథమమైనటువంటి పండుగ కనుక దీనికి శరన్నవరాత్రములు అని. అమ్మవారిని గురించి చేసేటువంటివి కనుక శారద నవరాత్రములు అని కూడా దీన్ని అంటూ ఉంటాం. అయితే ఈ 9 రోజులు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం చొప్పున అనేకమైనటువంటి అవతారములలో ప్రధానమైనటువంటి వాటిల్ని రోజుకొక్క అవతారం చొప్పున ధరింపజేస్తూ ఉంటారు. ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కంధమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం గౌరీతి అష్టమం చ అర్ధద నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత. 2 శ్లోకాలలో ఆ అమ్మవారి యొక్క అవతారాలను గురించి చెప్పారు. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి. మొదటి రోజున శైలపుత్రి పర్వతరాజు యొక్క పుత్రిక పార్వతీదేవి అని, ఈమెనే బాలాత్రిపుర సుందరి అని కూడా పిలుస్తారు. ఇవన్నీ కూడా ఈ 9 అవతారాలు మానవ జీవితంలో వచ్చేటువంటి మార్పులు. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, తిరోధానము, అవస్థి, శ్రేయసి, కల్పన, మరణము. ఈ 9 మానవ జీవితంలో అవస్థలు. అయితే చిట్ట చివరి అవతారం కూడా అమ్మవారికి ఉంటుందా? మరణము అనేది కదా అవస్థ. అంటే మనం కూడా మరణాన్ని పొందటము అంటే అర్థం ఈ ధరించినటువంటి శరీరాన్ని వదిలిపెడుతున్నాం తప్ప ఏ జీవుడికి కూడా మరణం అనేది లేదు. అందుకనే మనల్ని అందరినీ మానవులు అని పిలుస్తున్నాం. మానవులు అంటే అర్థం మా నవాలి. మా అంటే కాదు అని అర్థం. ఏది కాదు? నవా, క్రొత్తది కాదు. ఈ జీవుడనేటువంటి వాడు కొత్తవాడు కాదు. ఇత పూర్వం అనేక జన్మలు ధరించాడు, అనేక రకాలుగా పుట్టాడు. మనిషిగానే పుట్టాడో ఇంకా ఏ రకాలుగా పుట్టాడో మనకైతే గుర్తుండదు కదా, మనం ఎట్లా పుట్టామనేది. తరువాత కూడా మళ్లీ పుట్టనున్నాం మనం. ఎందుకు పుట్టనున్నాము అనేటువంటిది మళ్లీ ప్రశ్న. ఎందుకు పుట్టనున్నాము అంటే ఈ జన్మలో చేసిన దాన్ని అనుభవించడం కోసం. ఏ జీవి యొక్క జన్మైనా అనుభవం కోసం వచ్చిందే తప్ప ప్రత్యేకించి వచ్చిన జీవి లోకంలో ఏది ఉండదు అని వేద విహితమైనటువంటి ధర్మం. అయితే ఈ అమ్మవారు ఈ 9 అవతారాలను ఎందుకిట్లా చూపించారు పెద్దలు? ఆ అమ్మవారిని ఎట్లా చూపించారు, ఎందుకు చూపించారు అంటే లోకంలో అమ్మ కన్నా మించినటువంటి వస్తువు ఏదీ లేదు. ముందుగా మనం చెప్పుకోవలసింది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 ఉన్నారు. ఇందులో విష్ణువే అనేక రకాలుగా అవతారాలు పొందాడని, శైవులు శివుడు అనేక రకాల అవతారాలు పొందారని, బ్రహ్మగారికి అసలు ఏ ఇతరమైన కర్మ లేదు, అవతారాలు లేవు అని ఇట్లా అనేక రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవానికి వైదిక ధర్మాన్ని అనుసరిస్తే కేవలం ఏం చెప్పబడింది, యజ్యా ప్రకృతి తస్మైహి వృత్తిరూపిణం నామం కల్పయేత్ తథైవ వృత్తిం సృష్టి స్థితి లయానుగం ప్రచరంతి. లోకంలో ప్రధానమైనటువంటి వృత్తులు 3 ఉన్నాయి. వృత్తి అంటే పని అని మనకందరికీ తెలుసు. ఏమిటా ప్రధానమైనటువంటి వృత్తులు అంటే, 1 సృష్టి చేయుట, 2 చేయబడినటువంటి సృష్టికి పెంచి పెద్ద చేయుట, 3 ఆ సృష్టి యొక్క పని అయిపోయిన వెంటనే దానిని తిరిగి తీసుకువెళ్ళిపోవుట. ఏ కర్మ కోసమైనా ఒక వస్తువుని మనం తయారు చేసుకుంటాము, ఆ వస్తువుతో ఆ పని చేస్తాం. తయారు చేసుకోవటం సృష్టి, ఆ వస్తువుతో పని చేసుకోవటం స్థితి, పని అయిపోయిన వెంటనే దాన్ని తీసి పక్కన పెట్టడం అనేటువంటిది లయ. ఇది కేవలం వస్తువుకే కాక లోకంలో ఉండే జీవులందరికీ సంబంధించినదే. ప్రకృతిలో మనం ఎప్పుడూ చూస్తూ ఉన్నటువంటిదే ఈ విషయం. కనుక సృష్టి, స్థితి, లయ ఈ మూడు కర్మలు ప్రధానమైనటువంటివి. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేటువంటి ఈ మూడు కూడా వృత్తి అనుగంపాలయ అని చెప్పబడింది. ఆ వృత్తిని అనుసరించి వాళ్లకు ఆ పేర్లు పెట్టాం. ఆ సీట్లో కూర్చున్నటువంటిది వెంకటేశ్వరరావు గారైనా, సుబ్బారావు గారైనా, సత్యనారాయణ రావు గారైనా, అది ప్రిన్సిపాల్ సీట్ కనుక వారిని ప్రిన్సిపాల్ గారు అని పిలుస్తాం మనం. వాళ్ల సహజమైనటువంటి నామంతో పనిలేదు. ఇప్పుడు ఆయన ప్రిన్సిపాల్ గా ఎట్లా పిలువబడుతున్నాడో ఎవరైనప్పటికీ, అదేవిధంగా వీళ్లు కూడా సృష్టి చేసేటువంటి ఆయన్ని బ్రహ్మ అని పిలుస్తున్నాం, స్థితి చేసేటువంటి వారిని విష్ణువు అని పిలుస్తున్నాం, లయం చేసుకునేటువంటి వారిని రుద్రుడు అని పిలుస్తున్నాం. కనుక ఈ మూడు కూడా ఆ వృత్తికి సంబంధించిన పేర్లే తప్ప వాళ్ల పేర్లు కావు అన్న విషయం మనకు వైదిక ధర్మాన్ని అనుసరించి తెలుసుకోగలిగాం. అయితే ఈ ముగ్గురిని కూడా నియమించినది ఎవరు అనే ప్రశ్న వేసుకోవాలి. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి కదా ముగ్గురికి. ఆ ముగ్గురిని నియమించింది ఎవరయ్యా అంటే సాక్షాత్తు అమ్మవారే. ఈ మొత్తం అన్నిటికీ కూడా కారణభూతమైనటువంటి తల్లి ఆవిడ. వాళ్లకు ఆ సృష్టి చేయటానికి కావలసిన శక్తిని, స్థితి చేయటానికి కావలసిన శక్తిని, లయం చేయటానికి కావలసిన శక్తిని, ఈ మూడింటిని ఇచ్చేది కూడా అమ్మవారే. ఆ శక్తే కనుక లేకపోతే వాళ్లే కాదు మనం కూడా ఏ పని చేయలేము. ఒక మనిషిని నువ్వు ఈ పని చేసి పెట్టవయ్యా అని మనం అడిగినప్పుడు ఒకవేళ చెయ్యలేని స్థితి ఉంటే ఆ మనిషి నాకు శక్తి లేదండి, చేసేటువంటి శక్తి లేదు అని అంటారే తప్ప నాకు విష్ణువు లేడు, నాకు రుద్రుడు లేడు, నాకు బ్రహ్మ లేడు అని ఎవ్వడు అనడు. శక్తి లేదు అని మాత్రమే అంటారు. ఆ శక్తి అనబడేటువంటిదే ఆ అమ్మవారి యొక్క స్వరూపం. కనుక మొత్తం బ్రహ్మాండములు ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఉన్నాయి అనేది మనం చెప్పలేము. లలితా సహస్రనామంలో అనేక కోటి బ్రహ్మాండ జనని, దివ్య విగ్రహ, క్లీంకారి, కేవల గుహ్య రూపిణి అని ఒక శ్లోకం ఉన్నది. అనేక కోటి బ్రహ్మాండ జనని, ఒకటి రెండు కాదు, వంద రెండు వందలు కాదు, అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇవాటి రోజున అనేక రకాలైన ఉపగ్రహాలను పైకి పంపి ఆయా లోకాలలో ఏవేవి ఉన్నాయో, ఏ ఏ గ్రహాలున్నాయో, కొత్త కొత్త గ్రహాలు ఉన్నాయని కూడా మన వాళ్లు చూసి కనుక్కుని చెబుతున్నారు. ఉన్నవి 9 గ్రహాలే అని మనం అనుకుంటున్నాం. కేవలం ఈ గ్రహాలే కాదు, బ్రహ్మాండాలు కూడా అన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ తల్లి ఎవరు? అనేక కోటి బ్రహ్మాండ జనని. ఇన్ని కోట్ల బ్రహ్మాండాలకు జన్మనిచ్చినటువంటి తల్లి ఎవరయ్యా అంటే ఆ తల్లి. ఆయా బ్రహ్మాండాలలో జరిగేటువంటి సృష్టి గాని, స్థితి గాని, లయము గాని వీటన్నిటినీ ఆ తల్లే చూస్తూ ఉంటుంది. కనుక అంతకన్నా మించినటువంటి పదార్థం ఇంకోటి లేదు, అమ్మవారు. ఆ అమ్మవారు అందున ఈ శరదృతువులో ప్రధానంగా వస్తున్నటువంటిది. అందువల్ల ఆ అమ్మవారి యొక్క దివ్యత్వాన్ని చెబుతూ అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణజాపం అణిమాదిభిరావృతం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ఆ అమ్మవారి రూపాన్ని చెప్పారు ముందుగా. మనం ప్రథమం శైలపుత్రి అని చెప్పుకున్నాం. ఆ శైలపుత్రి బాలాత్రిపుర సుందరి అని కూడా అంటాం. ఆవిడ యొక్క రూపం ఎట్లా ఉన్నది? అరుణాం కరుణాతరంగితాక్షీం ఎర్రని కనులటండి. సహజంగా కళ్ళు ఎర్రబారటం ఎప్పుడు? దుఃఖం వచ్చినప్పుడన్నా ఎర్రబారాలి, లేదా కష్టం కలిగినప్పుడన్నా ఎర్రబారాలి. సర్వసాధారణంగా లోకంలో అందరికీ కళ్ళు ఎర్రబడేది ఈ రెండు సందర్భాలే. కాని అమ్మవారికి ఎప్పుడూ ఎర్రగానే ఉంటాయి ఆ కళ్ళు. అరుణాం కరుణాతరంగితాక్షం ఎర్రగా ఉండటమే కాకుండా ఆ లోపల నుండి దివ్యమైన సముద్రం ప్రవహిస్తూ ఉంటుంది ఆ కళ్ళల్లో చూసేటువంటి వారికి. అయితే చూసేటువంటి వారి చూపులో కూడా సరైనటువంటి చూపు అయి ఉండాలి. అలా కనుక చూడగలిగినట్లయితే ఆవిడ నాకు జన్మనిచ్చిన తల్లి, నాకే కాదు లోకాలకు కూడా జన్మనిచ్చినటువంటి తల్లి అనే దృష్టితో కనుక చూచినట్లయితే అమ్మవారిని, ఆ లోపల ప్రవహించేటువంటి సముద్రం అంతా కూడా ఏ సముద్రము? ఉప్పునీటి సముద్రం కాదు, పాల సముద్రం అని కొంతమంది అంటారు. కొన్ని కొన్ని సముద్రాల్లో ఇప్పుడు నూనె బయటికి తీస్తున్నారు. అనేక రకాలైన సముద్రాలు ఉన్నాయి, మొత్తం సప్త సముద్రాలు. ఈ ఏడు సముద్రాల కన్నా గొప్పదైనటువంటి సముద్రం ఉన్నది. ఏమిటా సముద్రం అంటే కరుణా తరంగిత అక్షీం, కరుణతో కూడుకుని ఉన్నటువంటి సముద్రం. కేవలం సముద్రం అట్లా ఉండదు, ఆ సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి. ఆ అలలు బయటికి వస్తూ ఉంటాయి, ఒడ్డును కోస్తూ ఉంటాయి, మళ్లీ లోపలికి వెడుతూ ఉంటాయి. ఆ అలలు ఏమిటయ్యా అంటే కరుణ అనబడేటువంటి అలలతో కూడుకుని ఉన్నటువంటి సముద్రం ఆ తల్లి కళ్ళల్లో కనబడేటువంటి సముద్రం. అరుణాం కరుణా తరంగితాక్ష్యం, పూర్తిగా కళ్ళల్లో నిండి ఉన్నటువంటిది కరుణ తప్ప ద్వేషం అనేటువంటిది ఉండదు. ద్వేషం అనేది ఉండదు అని ఎలా చెప్పగలవయ్యా అని మీరు అడగవచ్చు. మహిషాసురుడు మొదలైనటువంటి రాక్షసులను సంహరించినా వాళ్లను రక్షించటం కోసం సంహరించిందే తప్ప భక్షించడం కోసం సంహరించినటువంటిది కాదు. క్రోధంతోనో ఆవేశంతోనో సంహరించడం కాదు. మన కంటికి నాటకాల్లోనూ వాటిల్లోనూ ఆవిడకేదో ఆవేశం కలిగినట్టు, కోపం కలిగినట్టు, రౌద్రంగా చూస్తూ ఉన్నట్టు ఆ విధంగా మనకు చిత్రాలు కనబడుతూ ఉంటాయి. రౌద్రంగా చూడటం కోసం అలా చిత్రం వేశాడంటే చిత్రకారుడు ఉద్దేశం ఏమంటే కేవలం అమ్మవారి ఇంత ఆవేశంతో ఉన్నది అని. కన్న తల్లి కొడుకుని కోపం వచ్చి ఓ దెబ్బ వేస్తుంది, తిడుతుంది. ఆ తిట్టు యొక్క అర్థం నిజంగా జరిగితే ఆ తల్లి భరించగలుగుతుందా? చచ్చినాడా అంటుంది. అన్న వెంటనే వాడు మరణించాడనుకోండి, ఆ తల్లి భరించగలుగుతుందా? అట్లాగే ఈ తల్లి కూడా. కనుక వాళ్లను కేవలం శిక్షించడం కోసం మాత్రమే కాక రక్షణ కోసం శిక్షణ ఇస్తోంది. వాళ్ళని శిక్షించేది ఎందుకయ్యా అంటే ఆ జీవుణ్ణి రక్షించడం కోసం, ఇక మళ్లీ జన్మ లేకుండా ఉండడం కోసం. ఒక్కటి ఆలోచించండి, వాళ్ళు రాక్షసులే, దుర్మార్గులే, చెయ్యకూడని పనులే చేశారు. అయినప్పటికీ దేవీ భాగవతం చెప్పేటువంటి ప్రతి ఒక్కరూ కూడా, వినేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఎట్లా అయితే మనం తలుచుకుంటున్నామో అమ్మవారితో పాటు ఆ భండాసురుణ్ణి తలుచుకుంటున్నాం, అట్లాగే మహిషాసురుణ్ణి తలుచుకుంటున్నాం, అట్లాగే శుంభ నిశుంభులు అనే రాక్షసులను తలుచుకుంటున్నాం, రక్తబీజుడు అనే రాక్షసుణ్ణి తలుచుకుంటున్నాం. వాళ్లు కూడా మన అందరి చేత నిరంతరము తలుచుకోబడుతున్నారా లేదా? కేవలం తలచబడటమే కాదు స్మరింపబడుతున్నారు కూడా. అమ్మవారిని ఎన్నిసార్లు తలుచుకుంటామో వాళ్లను కూడా అన్నిసార్లు తలుచుకుంటాం. ఆ స్థితి వాళ్లకు ఎట్లా కలిగింది, దేని వల్ల కలిగింది అంటే అమ్మవారి అనుగ్రహం వల్ల కలిగింది. కనుక ఆ కంటిలో ఆవేశం, ఆక్రోశం ఇటువంటివి ఉండేటువంటి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారు సంహరించినా అది ఆవిడ కరుణతో సంహరించిందే తప్ప, సంహరించుట అంటే అర్థం కేవలం ఆ శరీరం నుండి తప్పించుట అంతే తప్ప జీవుడు అనేటువంటి వాటికి మరణం లేదు. గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ, నైనం చింతంతి శస్త్రాణి నయేదంతగతి పావకగా నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతగా. నయనం చిందంతి శస్త్రాణి, నయనం దహతి పావకః, నచైనం క్లేదయంత్యాపః, నశోషయతి మారుతః. ఈ జీవుడు అనబడేవాడు, ఆత్మ అనబడే వస్తువు దేని చేత నశింపబడినది? అగ్ని చేత గాని, వాయువు చేత గాని, నీరు చేత గాని, అస్త్రశస్త్రముల చేత గాని, దేని చేత దానికి నాశనము లేదు. ఈ మానవుడు అనేవాడు ఎవరయ్యా అంటే కేవలం శరీరము అని అనుకున్నప్పుడు మనం మరణించినట్టు లెక్క. నేను ఆత్మని అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో దానికి నాశనం లేదు. కనుక శరీరం వెళ్లిపోవడమే మరణం. ఆ మరణం వరకు ఉండేటువంటి అవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ అవస్థల యొక్క రూపములే ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంట, చతుర్థం స్కందమాత, ఇట్లా 9 రకాలైనటువంటి అవతారాలు అమ్మవారికి చెప్పబడినాయి. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రోజు. అయితే ఒక్కొక్క ప్రాంతంలో మొదటి రోజు బాలాత్రిపుర సుందరి, రెండవ రోజు రాజరాజేశ్వరి, మూడవ రోజు అన్నపూర్ణ, నాలుగవ రోజు కాత్యాయని, ఇట్లా అనేక రకాలైనటువంటి పేర్లతో 1000 నామాలు కలిగినటువంటి ఆ తల్లి 1000 రోజులు 1000 అవతారములు ధరింపలేము. ఈ 1000 నామాలు కూడా భావ ప్రేరకమైనవే తప్ప కేవలం మనం పెట్టుకున్నటువంటి పేర్లు మాత్రం కాదు. అంత విశేషమైనటువంటి కరుణ అమ్మవారికి ఉంటుంది. కాకపోతే ఆ అమ్మవారి పట్ల అటువంటి ధ్యాస, అటువంటి శ్రద్ధ కలిగి ఉన్నవాడు దాన్ని పొందగలుగుతాడు. ఆ ధ్యాస లేనటువంటి వాడు, కేవలం రూపాన్ని మాత్రమే చూసేటువంటి వాడు దేన్ని పొందలేడు. ఎట్లా తెలుస్తుంది మనకు? సముద్ర మథన సమయంలో పరమాత్మ ఒక అమృత భాండాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. దేవతలంతా ఆ అమృతం కావాలి అని కూర్చున్నారు. రాక్షసులు అమృతం తాగుదామని కూర్చున్నారు. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో వెంటనే అక్కడ అమ్మవారు ప్రవేశించింది. ఆ అమ్మవారే మోహిని యొక్క రూపం. విష్ణువు ఆడవేషం వేశాడు అని కాదు అర్థం. ఏ కర్మ చెయ్యాలి అన్నా పురుష రూపం కావాలి అంటే శివుడుగానో విష్ణువుగానో ఆ తల్లే మారుతుంది. లేదు స్త్రీ రూపాన్ని పొందాలి అంటే తానే అక్కడ అవతరిస్తుంది. మొత్తం అంతటికీ ఆధారమైనటువంటిది అమ్మవారే. కాకపోతే అర్చించేటువంటి వాడు అయ్యవారు అనే భావనతో చేస్తే పురుష రూపం, అమ్మవారు అనే భావనతో చేస్తే స్త్రీ రూపం. అసలు అక్కడ ఉన్నది ఏమిటయ్యా? అరూపాయ అని చెప్పింది వేదం. అసలు దానికి రూపమే లేదయ్యా అని చెప్పారు. మన యొక్క భావనయే ఆ రూపంగా ఏర్పడింది. కనుక ఈ రాజరాజేశ్వరి, కాత్యాయని ఇవన్నీ కూడా మనం భావించుకున్నటువంటి భావన. ఆ తత్వములు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మాత్రం 9 9 అవతారములుగా చెప్పారు. ఆ 9 అవతారాలకు 9 పేర్లు పెట్టి ఆ 9 అవతారాలను అవతరింపజేసి ఆ అమ్మవారి యొక్క దివ్యత్వాన్ని లోకానికి చాటి చెప్పడం కోసం ఆ అమ్మవారు గనక ఆరాధించినట్లయితే వర్షకాలంలో ప్రబలినటువంటి అనేక రకాలైనటువంటి ఈ మానవ శరీరానికి సంబంధించినటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయని ఆ అమ్మవారి కరుణ చేత, అమ్మ యొక్క ఆశీర్వచనం, అమ్మ పాలు అన్నిటికన్నా మించినటువంటి మెడిసిన్, మందు. వాటికన్నా దివ్య ఆవు పాల కన్నా కూడా గొప్పవేవయ్యా అంటే కేవలం మాతృక్షీరం అని చెప్పారు, తల్లిపాలు. ఆ అమ్మ యొక్క అనుగ్రహము అనేటువంటి పాలు కనుక పొందితే ఏ విధమైన ఆదివ్యాధులు గాని, మానసికమైనటువంటి వ్యాధులు గాని, భౌతిక సంబంధమైనటువంటి వ్యాధులు గాని, 3 రకాలైనటువంటి వ్యాధులు నశించిపోయి ఆ వ్యాధుల నుండి మనకు కలిగేటువంటి బాధను పోగొట్టుకుని హాయిగా మనం జీవించడానికి బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో పెద్దలు అనూచానంగా ఏర్పాటు చేసినటువంటి ఆచారమే ఈ శరన్నవరాత్రములు. ఆ శరన్నవరాత్రములలో మొట్టమొదటి రోజు ఆ అమ్మవారు శైలపుత్రి అని చెప్పాం. ఆవిడనే బాలాత్రిపుర సుందరి పసిపిల్ల రూపంలో శైశవం అని చెప్పుకున్నాం మనం. ఆ శైశవము అంటే పసితనం. పసితనం ఎంత మంచిదంటే దత్తాత్రేయుల వారు 24 మందిని గురువులను మనకు తెలియజేశారు. ఆ 24 మంది గురువులలో పసిపిల్లవాడు కూడా ఒకడు. వాడి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవలసినవి ఉన్నాయి. ఏం నేర్చుకోవాలయ్యా? ఉచ్చ నీచములను రెండిటినీ సమానంగా చూడ్డం, భూషణ దూషణ తిరస్కారములు అన్నిటినీ. ఎవరైనా పొగిడితే ఆనందపడడం, తిడితే ఏడవడం, మరి కసురుకుంటే అక్కడి నుంచి వెళ్లిపోవడం, ఇటువంటి లక్షణాలన్నీ పసిపిల్లవాడికి ఉండవు. వాడికేం తెలియవు. అక్కడే మలమూత్రాదులు ఉన్నా అక్కడే పడి ఉంటాడు, అక్కడే పడుకుని ఉంటాడు. అది నీచమని, దాన్ని ముట్టుకోకూడదని, అక్కడ ఉంటే వాసన వస్తుందని, ఈ విషయాలు వాడికేం తెలియవు. అవ్యక్తమైన స్థితి అంటాను దీన్ని. ఈ స్థితిని మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? మనం గాని, యోగులు గాని, సన్యాసులు గాని, అనేక రకాలైనటువంటి సాధకులు గాని, వాళ్ల దగ్గర నుంచి, వాడి దగ్గర ఉండేటువంటి మంచి లక్షణం ఏమిటయ్యా? అందరినీ సమయం ఎవరు ఎత్తుకుంటే వాళ్ల దగ్గరికి పెడతాడు, వాళ్లే తనవాడు అనుకుంటాడు. ఎవడు ఏది ఇచ్చినా దాన్ని ఏం చేయాలి దాని ప్రయోజనం తెలియదు. కేవలం నోట్లో పెట్టుకోవడం మాత్రమే. మనం 10 రూపాయల నోటు ఇచ్చినా, 100 రూపాయల నోటు ఇచ్చినా, 1000 నోటు ఇచ్చినా వాడు మడిచి నోట్లోనే పెట్టుకుంటాడు. ఆడుకోవడానికి ఏదైనా గిలక్కాయ ఇచ్చినా అది కూడా నోట్లోనే పెట్టుకుంటాడు. వాడికి ఏం చేయాలో తెలియదు, ఆ వస్తు ప్రయోజనం తెలియదు. నిర్లిప్తమైనటువంటి స్థితి, దేని గురించి పట్టకుండా, ఏ దుఃఖము లేకుండా, కేవలం ఆకలి అయితే మాత్రం అది ఎలా చెప్పాలో కూడా తెలియక దుఃఖపడతాడు. ఆ దుఃఖాన్ని తెలుసుకుని వెంటనే వాడి దుఃఖాన్ని పోగొట్టేది ఎవరయ్యా అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తల్లి. ఎప్పుడు ఆ పసివాడి స్థితిని కనుక మనం పొందితే, అందుకని ఆ స్థితిని మనం పొందడం కోసం అమ్మవారు ఆ శైశవం ఎలా ఉంటుందో చూపించడం కోసమే ప్రథమం శైలపుత్రి మొదటి రోజున బాలాత్రిపుర సుందరిగా. త్రిపుర సుందరి అంటే అర్థం ఏమిటి? ఆవిడ్ని బాలా అన్నాం, చిన్నది అని అర్థం. బాల అంటే త్రిపుర సుందరి అంటే మూడు లోకాలలోనూ అందమైనది అని సర్వసాధారణంగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. త్రిపుర సుందరి అంటే మూడు లోకాలకు అందమైనది అని కాదు అర్థం. మన శరీరంలోనే మూడు పురములు ఉన్నాయండి. ఏమిటి మూడు పురములు అంటే? స్థూల సూక్ష్మ కారణ దేహములు అని మూడు దేహాలున్నాయి. స్థూల దేహం అంటే ఈ కనబడేటువంటి దేహం. కారణ దేహము మనకి కష్టాన్ని గాని సుఖాన్ని గాని అందించేటువంటి దేహం. ఇక సూక్ష్మ దేహము అని ఒకటి ఉన్నది. ఈ మూడు దేహాలను కలిపి మూడు పురములు అంటారు. ఈ శరీరం కూడా ఒక పురం వంటిదే, నగరం వంటిదే. దీని లోపల ఇంకో రెండు ఉన్నాయి గనక దీంతో కలిపి మొత్తం మూడు పురములు అని చెప్పుకున్నాం. ఈ మూడు పురములను నడిపించగలిగినటువంటి సౌందర్యము ఆ తల్లి వద్ద ఉన్నది. సౌందర్యము అంటే కేవలం మనం అద్దం ముందు నుంచి చూచుకుని అలంకరించుకుని చూసుకునేటువంటి సౌందర్యం మాత్రమే కాదు. ఏది సౌందర్యము అంటే సహా దరి యద్భావం ప్రవర్తయతే సౌందర్యం. దరి అంటే అసలైనటువంటి చోటు, సహా చేర్చగలిగినది. అసలైనటువంటి చోటుకి మనలను చేర్చగలిగినది ఏదో అది సౌందర్యం. అసలైన చోటు అంటే జన్మ లేకుండా ఉండడమే అసలైనటువంటి చోటు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఇహ సంసారే బహు దుఃఖారే, కృపయాపారే పాహిమురారే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శంకర భగవత్పాదుల వారి వాణి. అయితే మళ్లీ పుడుతున్నాం, మళ్లీ చస్తున్నాం, మళ్లీ పుడుతున్నాం, పెరుగుతున్నాం, మరణిస్తున్నాం, ఎప్పటికప్పుడు తల్లి గర్భంలో పడుతూనే ఉన్నాం. ఎన్నాళ్ళు ఇలా, ఎన్ని యుగాలు, ఎన్ని కల్పాలు, ఎన్ని మన్వంతరాలు జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికైనా ఒక రోజున దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇక మళ్లీ పుట్టకుండా చేసుకోవాలి. మళ్లీ మనం పుట్టకుండా ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఎట్టా పుట్టామో అట్లాగే పుడతాం కదా అని అనుకోవచ్చు. ఒక మురుగు కాలవ ప్రక్క నుంచి వెడుతున్నాం అనుకోండి, ముక్కు మూసుకుంటాం, ఆ మున్సిపాలిటీ వాళ్ళని నానా మాటలు మాట్లాడతాం, కనీసం తొడవరు, లాగరు, చుట్టుపక్కల వాళ్ళకి రోగాలు వస్తున్నాయి, అనేక రకాలైన దోమలు, ఇట్లా అనేక రకాలుగా మనం మున్సిపాలిటీ వాడి దగ్గర మొదలుపెట్టి రాజకీయ నాయకుల దాకా అందరినీ మనకు చేతనైనంత వరకు జలకడిగి వదిలిపెడతాం ఆ పక్క నుంచి వెళ్ళాలి అంటేనే. కేవలం మునుక్కాలవ పక్క నుంచి వెళ్ళడానికే మనకింత కష్టంగా ఉన్నది కదా. మలము, మూత్రము, కఫము, వాతము, పిత్తము, శైత్యము, వస, మజ్జ, మాంసము, రక్తము ఎన్నిటితో నిండి ఉన్న తల్లి గర్భసంచి, అదొక చిన్న గది, చీకటి గది, కన్ను పొడుచుకున్నా కనపడదు, వెలుతురు లేదు. కాస్త ఒక్క క్షణం కరెంటు పోతే అందరిళ్లల్లో పోయిందా, మనం ఒక్క ఇళ్ళంట్లోనేనా అని బయటకు వచ్చి చూస్తాం. అందరిళ్లల్లో పడితే ఆనందపడి వెనక్కి వస్తాం. లేకపోతే మనక్కింట్లోనే అయితే మన ఇంట్లోనే పోయింది, ఎందుకు పోయింది అనే బాధ, క్షణం ఉండలేం. అటువంటిది తల్లి కడుపులో మొత్తమంతా చీకటే, వెలుతురు కనబడే అవకాశం లేదు. ఆ లోపలే మలమూత్రాదులు ఉన్నాయి, దుర్గంధం, లోపల ఉమ్మనీరు ఉన్నది. వాడు ఆ ఉమ్మనీరే తాగుతూ ఉంటాడు ఆ పసివాడు. మరి 9 నెలల పాటు ఆ తల్లి గర్భంలో అంత మురుగు, అంత చీకటి, అంత చిన్న గది, దాంట్లో పడివాడు కొట్టుకుంటూ ఉంటాడు. ఎంత పాపం చేస్తే తల్లి గర్భంలో పడాలి ఊహించండి. కనుక ఎంతో పాపం చేస్తే గాని తల్లి గర్భంలో పడే అవకాశం లేదు. ఈ పాపాలన్నీ ప్రక్షాళన కావాలి, మళ్లీ తల్లి గర్భంలో పడకూడదు. తల్లి గర్భంలో పడలేదు అంటే ఇక వాడికి జన్మ లేదు, జన్మరాహిత్యం. జన్మరాహిత్యం ఏర్పడితే మానవుడే మాధవుడు. ప్రత్యేకించి మాధవుడు ఎక్కడి నుంచో రాడు. ఈ మానవత్వం యొక్క పైమెట్టు అక్కడికి చేరుకుంటే వాడు మాధవుడవుతాడు. ఆ మాధవత్వాన్ని పొందటమే జన్మరాహిత్యం, మళ్లీ పుట్టకుండా ఉండటం. దాన్ని కోరుకోవాలి మనం. దాన్ని కోరుకోవటం కోసం ఎవరిని ప్రార్థించాలి అంటే అమ్మవారినే.
రేపటి రోజు మరొక అంశంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సైరాం.
సైరాం.